మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని సూక్తులు, జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని సూక్తుల గురించి మనం చూద్దాం. ఒక చెడ్డ ఆలోచన రాగానే మనం కనుక బాధపడ్డామంటే ఇక ఆధ్యాత్మికంగా మనం ముందంజ వేయగలము అని గుర్తు. ఒక చెడ్డ ఆలోచన రాగానే మనకి బాధ కలిగితే మనం ఆధ్యాత్మికంగా ముందంజ వేయగలుగుతాం. చెడుని కనుక మంచిగా భావించి వాదించావా అంటే నువ్వు చెడుగా మాట్లాడినా నాదే గొప్ప, నాదే మంచి, నా దాంట్లో చెడేమి లేదు అని కనుక వాదించడం మొదలు పెడితే నీ ప్రయాణం వెనక్కి పోద్ది. కనుక మనలో ఏదైనా చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు దానికి మనం బాధపడాలా? బాధపడాలని చెప్పాం కదా అని బాధపడతాం కాదు, అది స్వభావ సిద్ధంగా అసలు ఈ చెడు ఆలోచన నాకు ఎందుకు వచ్చింది అనేట్టుగా నువ్వు బాధపడగలిగితే నీ యొక్క ప్రయాణం ముందుకు సాగుతుంది. ఇక అడవిలో ఓ చెట్టు మీద కోతి ఉంది, ఆ చెట్టు కింద ఏనుగులు సింహాలు తిరుగుతూ ఉంటాయి. అంటే చెట్టు మీదనేమో కోతి ఉంది, చెట్టు కిందనేమో సింహాలు ఏనుగులు ఉన్నాయి. అంత మాత్రాన కోతి గొప్పది కాదు, అంటే పైన ఉంది కదా, మరి కింద ఉన్నాయి కాబట్టి సింహాలు ఏనుగులు అంత నీచమైనటువంటివి కాదు. అలాగే కొన్ని సమయాల్లో అల్పులైనటువంటి వాళ్ళు, నీతిహీనులైనటువంటి వాళ్ళు, ధర్మదూరులైనటువంటి వాళ్ళు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు చాలా గొప్పగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటారు, భాగ్యవంతులుగా ఉంటారు, చాలా ప్రభావశీలురై ఉంటారు. అంత మాత్రాన వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు. పరిస్థితులు కనుక మారిపోతే వాళ్ళ యొక్క పరిస్థితి హీనాతిహీనంగా మారుద్ది, కానీ మహనీయులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉంటారు. మనం ఆ ఉన్నత స్థానంలో ఉన్నాం, పైన ఉన్నాం, క్రింద ఉన్నాం అనేటువంటిది లేకుండా ఎప్పుడు కూడా మహనీయులు ఆ చెక్కు చెదరకుండా వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు. భగవంతుడు నీకన్నా వేరుగా ఉన్నాడు అనేటువంటి భావంతో నీవు చేసేటువంటి ధ్యానం వల్ల చిత్తశాంతి కలుగుతుంది. భగవంతుడు నీకన్నా వేరుగా ఉన్నాడు అనేటువంటి భావన వల్ల, అంటే భగవంతుడిని నేను ధ్యానిస్తున్నానండి, భగవంతుడిని నేను జపం చేస్తున్నాను అని అనుకున్నంతకాలం నీకు చిత్తశాంతి మాత్రం కలుగుతుంది. ఇది ఎలాంటిది అంటే ఒక మానసిక పూజ లాంటిది, అంటే ఒక ప్రార్థన లాంటిది. ఇక పరిపూర్ణమైనటువంటి భక్తితో భగవంతుడిని కదిలించగలిగితే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ అనుగ్రహం ఏమిటంటే నీకు గురువు లభించటమే. అంటే మన యొక్క ఉన్నత స్థితికి, మోక్షస్థితికి మనకి ఒక గురువు లభించినప్పుడు అది ఎందుకు అని అంటే మనం పరిపూర్ణమైనటువంటి భక్తితో భగవంతుడిని ఆరాధించబట్టే అని తెలుస్తుంది. ఇక గురువు దీక్షనిచ్చి జ్ఞానాన్ని అందించిన తర్వాత సగుణ ధ్యానాన్ని వదిలిపెట్టి నిర్గుణ ధ్యానంలో ప్రవేశించాలి. తాను పరమాత్మ కన్నా వేరు కాదు అనేటువంటి నిశ్చయానికి రావాలి. ఇంకా నీ ఇష్టానికి కాకుండా నీకు ఏది మేలు కలిగిస్తుందో, శ్రేయస్సు కలిగిస్తుందో దాని యందు నువ్వు శ్రద్ధ చూపించడం నేర్చుకోవాలి. ఇక యత్ఫలం లభతే మర్త్యః కోటి బ్రాహ్మణ భోజనైహి తత్ఫలం సమవాప్నోతి జ్ఞానినం యస్తు భోజయేత్. ఒక కోటి మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందో, ఒక జ్ఞాని అయినటువంటి వాడికి ఒక్కడికి గనక అన్నం పెడితే అంతటి ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెప్తూ ఉంది. సకల దేవతలు కూడా పరమాత్మ యొక్క అంశములే అని తెలుసుకోలేనటువంటి వారు. ఎందుకంటే ఈ మత మౌఢ్యం వల్ల మా మతం గొప్ప, మా మతం గొప్ప అనటం వల్ల మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనేటువంటి భావాలు వస్తూ ఉంటాయి. అంటే ఈ ఉన్నటువంటి అందరు దేవతలు కూడా ఒక్కటే అనేటువంటి భావన లేదన్నమాట వారికి. అలా ఉంటే మాది గొప్ప, మాది గొప్ప అని అనరు కదా. కనుక అలా నమ్మలేనటువంటి వాళ్ళు, అంటే సమస్తమైనటువంటి దేవతలు కూడా ఒక పరమాత్మ యొక్క అంశ మాత్రమే అని నమ్మలేనటువంటి వాళ్ళు దేవతల్ని మారుస్తారు, మంత్రాలని మారుస్తారు, గురువుల్ని మారుస్తారు, చివరకు ఏమారిపోతుంటారు. ఇక భగవద్ దర్శనం లేదా ముక్తి, భగవత్ సాక్షాత్కారం, మోక్షం ఏ పేరు పెట్టుకున్నా అవి కలగాలి అని అంటే, ఆ మోక్షం అనేటువంటిది మనకు ప్రాప్తించాలి అని అంటే పుత్రమిత్ర కళత్రాదుల యందు వైరాగ్యం ఉండాలి. గృహ వస్తు ధనాల యందు వైరాగ్యం ఉండాలి. స్వర్గభోగాల యందు అనాసక్తి, అపరిపూర్ణత మనం దర్శించాలి. అపరిపూర్ణత అంటే స్వర్గసుఖాలు ఎంతకాలం అనుభవిస్తాం, పుణ్యాలున్నంత వరకు అనుభవిస్తాం. ఈ పుణ్యకర్మ ఫలం కనుక అయిపోతే ఆ తర్వాత మళ్ళీ స్వర్గం నుంచి కూడా రావాల్సింది. అందువల్ల స్వర్గభోగాలు అపరిపూర్ణమైనటువంటివి, పరిమితమైనటువంటివి. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలు పరిమితమైనటువంటివి. కనుక వీటన్నిటి పట్ల వైరాగ్య భావన ఉండాలి. అలాగే అన్ని కోరికల్ని త్యజించాలి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని ఆశ్రయించాలి. స్వప్రయత్నము ఉండాలి, గురువు యొక్క అనుగ్రహము ఉండాలి. గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే నీ స్వప్రయత్నం అనేటువంటిది పనిచేస్తుంది. సేవాభిపరితోష్యైనం చిరకాలం సమాహిత సర్వ వేదాంత వాక్యార్థం శృణుయాత్ సమాహిత. చిరకాలము గురుదేవుని సేవించాలి, ఆయన్ని సంతోషపెట్టాలి. ఆయన యొక్క అనుగ్రహంతో సమస్త వేదాంత వాక్యార్థాన్ని సూక్ష్మ బుద్ధితో శ్రవణం చేయాలి. సమస్త వేదాంత వాక్యార్థాన్ని అంటే వేదాంత వాక్యాల యొక్క అర్థాన్ని, వేదాంత వాక్యాలంటే మహావాక్యాలు, ఆ మహావాక్యాల యొక్క అర్థాన్ని సూక్ష్మ బుద్ధితో గ్రహించాలి, శ్రవణం చేసి గ్రహించాలి. తాపస అపినో ముక్త గురుతత్వాత్ పరాన్ముఖాహ అన్నారు. అంటే గురువుని విడిచిపెట్టినటువంటి వాడు ఎంత తపస్సు చేసినా ముక్తిని పొందలేడు అని. స్కాంద పురాణంలో శివుడు పార్వతి అన్నటువంటి మాటలేవి, గురు సంతోషణాద్యేవ ముక్తో భవతి పార్వతి అని. ఓ పార్వతి, గురువుని సంతోష పెట్టడం చేతనే శిష్యుడు ముక్తిని పొందుతాడు అని మనకి స్కాంద పురాణం చెప్తూ ఉంది. బాంధవ్యాలు, సంపదలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఎంతకాలం ఉంటాయి, మరణంతో ముగిసిపోయేవి. వీటిని చూసుకొని మనిషి మురిసిపోతూ ఉంటాడు. అంటే బాంధవ్యాలంటే భార్యా బిడ్డలు, మిగిలినటువంటి కుటుంబ సభ్యులు, అలాగనే బంధువులు మిత్రులు, వీళ్ళందరూ ఇవి బాంధవ్యాలు. అలాగనే సంపదలు, ఇల్లు వాకిలి, మరి డబ్బు, బంగారం, స్థలాలు పొలాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అని సంపదలు. అలాగనే కీర్తి ప్రతిష్టలు, ఏదో ఓ పదవి కనుక వస్తేనో, లేకపోతే ఒక రకమైనటువంటి అధికారం ఉంటేనో, వాళ్ళందరికీ కొంతకాలం చక్కగా బ్రహ్మాండంగా సాగించుకునేటువంటి అవకాశం వస్తుంది. వీటన్నిటి చూసి మనిషి మురిసిపోతూ ఉంటాడు. నాకెంత అధికారం ఉంది, నాకెంత సంపద ఉంది, నాకెంతమంది జనం ఉన్నారు అని. అందుకనే మనకి కైవల్యోపనిషత్తులో ఒక మాట ఉంది, నా కర్మణ నా ప్రజయ ధనేన, ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మనసు. అంటే వీటి వల్ల ఏం కూడా అమృతత్వం అనేటువంటిది లభించదు. కనుక మనం వీటి కోసం మురిసిపోకూడదు. వీటి కోసమే మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా అహర్నిశలు శ్రమిస్తున్నాడు. తొండ పరుగు కంచె వరకే అన్నట్లుగా, అంటే కంచె వేశాడు, ఆ తొండ ఎంతవరకు పరిగెత్తుంది, ఆ కంచె ఎంతవరకు ఉంటే అంతవరకు పరిగెత్తుంది, అవతలకి పోలేదు. అలాగే ఈ మానవ జీవితానికి తెరబడింది అనుకోండి, అంటే అంత్యకాలం సమీపించింది, ప్రాణం పోయింది, మళ్ళీ నాటకం మొదలుకొస్తుంది. ఏమిటి నాటకం? మళ్ళీ అక్కడ బంధువులు వేరు, మళ్ళీ అక్కడ సంపదలు వేరు, మళ్ళీ అక్కడ కీర్తి ప్రతిష్టలు వేరు, ఇవేవి అక్కడికి రావు. మళ్ళీ జన్మలో మళ్ళీ అన్నీ మొదలెత్తుకోవాల్సింది. అందుకని తొండ పరుగు కంచె వరకే, అంటే నువ్వు ఎంత మురిసిపోయినా ఇదంతా ఈ దేహం ఉన్నంత వరకు, ఈ దేహం ఉన్నంత వరకు కూడా నువ్వు జాగ్రత్తగా వీటిని కాపాడుకుంటేనే, లేకపోతే పోతాయి. కీర్తి ప్రతిష్టలు పోతాయి, ధన సంపదలు పోతాయి, బంధుమిత్రులు కూడా జారిపోతుంటారు, ఇవన్నీ పోయాయి. ఇక దేహాభిమానం వల్ల సత్య వస్తువుని దర్శించలేకపోతున్నాం. దేహాభిమానం అనేటువంటిది మనకి ఆత్మస్థితిలో నిలవటానికి ఓ పెద్ద అడ్డం. దేహం సత్యమని భావిస్తూ ఉన్నాం, ఆకర్షణీయమైందిగా భావిస్తూ ఉన్నాం, కానీ నిజంగా విచారిస్తే ఈ దేహం ఏమిటంటే ఒక మలభాండం. దాని గురించి ఆలోచించినంత వరకే దాని సౌందర్యం. దాని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే, దాని గురించి బాగా లోతుగా పరిశీలిస్తే, విప్పి చూస్తే మేడిపండు, మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. కాబట్టి పైన తోలును కనుక చూస్తే బాగానే ఉంటుంది, అందంగా ఉంటుంది. కానీ ఆ తోలును కనుక తొలగించి కనుక చూస్తే ఎంత చండాలం ఉండాలో అంత చండాలం ఉంటుందమ్మా. ఏముందయ్యా, నోటిలో చొంగ, ముక్కులో చీవిడి, కంటిలో పుసి, పైన ఏమో శరీరం మీద చెమట, లోపలేమో మలమూత్రాలు, చీము, నెత్తురు, అంత దుర్గంధం. కాబట్టి కప్పినటువంటి తోలు కనుక తొలగిస్తే ఎముకలు, మాంసం, రక్తం, చీము ఇవన్నీ ఉన్నాయి. ఈ దేహం దేనికి పనికొస్తుంది? మొదట భోగానికి, తర్వాత రోగానికి, ఆ తర్వాత మరణానికి. అటువంటి దేహాన్ని పట్టుకొని ఈ దేహం మీద ఆసక్తితో, ఈ దేహం మీద ఆరాటంతో మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అని జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలా మనం కొన్ని సూక్తుల్ని ఎల్లప్పుడూ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మన యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి సంఘటనల్ని ఓ సరైనటువంటి దృక్పథంతో మనం చూడటానికి వీలవుతుంది.